Today, in our study through the Bible, we are going to look at the book of Jonah.
Mana Bible adhyayanamlo ee roju Yona granthamunu manam chudabothunnam.
Most Christians know this story.
Aneka mandi Christavulaku ee katha telusu.
There are, between Isaiah and Malachi, there are 16 prophets who wrote their books.
Yeshaya nundi Malachi grantham varaku 16 mandi pravaktalu vari pustakalanu rasaru.
And out of those 16 prophets,
ఆ 16 మంది ప్రవక్తల్లో కూడా
Jonah was the only one who did not prophesy anything to Israel or Judah.
ఇశ్రాయేలు గురించి కానీ యూదా గురించి కానీ యోనా మాత్రమే ఏమీ ప్రవచించలేదు.
God did not give him any message for Israel or Judah.
ఇశ్రాయేలు గురించి కానీ యూదా గురించి కానీ దేవుడు ఎటువంటి సందేశమును ఆయనకి ఇవ్వలేదు.
Prophesied only to Nineveh.
ఆయన కేవలం నినివే గురించి మాత్రమే ప్రవచించాడు.
His prophecy was just about one sentence, that's all.
ఆయన ప్రవచనం కేవలం ఒక వాక్యం మాత్రమే.
అండ్ ద బుక్ ఆఫ్ జోనా ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ ఎ ప్రొఫెసీ, ఇట్స్ ఎ స్టోరీ.
యోనా గ్రంథం కూడా అది ప్రవచనం కాదు కానీ ఒక కథ.
హీ ప్రాబ్లీ రోట్ ఇట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద థర్డ్ పర్సన్.
బహుశా మూడవ వ్యక్తిగా ఆయనే తన గురించి తాను రాసుకుని ఉంటాడు.
అండ్ ఇట్స్ ఎ స్టోరీ దట్ ఇలస్ట్రేట్స్ గాడ్స్ ట్రెమెండస్ లవ్ ఫర్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్.
ఈ ప్రపంచంలో ఉన్న దేశములన్నింటి మీద కూడా దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను ఇది సూచిస్తుంది.
We could say that Jonah is the great missionary book of the Old Testament.
పాత నిబంధనలో యోనా గ్రంథము ఒక గొప్ప మిషనరీ గ్రంథం అని మనం చెప్పవచ్చు.
See two things here: the narrow-heartedness of Jewish people and the large-heartedness of God.
ఇక్కడ రెండు విషయాలను మనం చూస్తాం. యూదుల యొక్క సంకుచితమైన హృదయము, దేవుని యొక్క విశాల హృదయము.
And God's concern and love even for the most wicked nation on earth.
భూమి మీద ఉన్న ఎంతో దుష్టమైన దేశమేళ్ల కూడా దేవుని యొక్క ప్రేమ మరియు పట్టింపు.
Assyria was a very wicked nation and its capital was Nineveh.
అష్షూరు దేశము ఎంతో చెడ్డ దేశము మరియు దాని రాజధాని నినెవే పట్టణము.
And when God wanted to send a messenger to Nineveh, he chose Jonah.
నినెవేకు ఒక వర్తమానికుణ్ణి పంపించాలనుకున్నప్పుడు దేవుడు యోనాను ఎంచుకున్నాడు.
Jonah should have seen that was a tremendous honor.
అదెంతో గొప్ప ఘనతగా యోనా చూడాల్సింది.
బికాజ్ హీ వుడ్ బి ద ఫస్ట్ ప్రాఫెట్ ఆఫ్ గాడ్ టు ది అవుట్ సైడ్ వరల్డ్, టు ద నాన్ జూయిష్ నేషన్.
యూదులు కాని అన్య దేశాలకు ఆయనే మొట్టమొదట మిషనరీగా ప్రవక్తగా పంపబడ్డాడు.
బట్ హీ ఆల్మోస్ట్ మిస్ దట్ ప్రివిలేజ్ బై హిస్ డిసోబీడియన్స్.
తన అవిధేయత ద్వారా దాదాపుగా ఆ ఆధిక్యతను ఆయన కోల్పోయాడు.
వి సీ హియర్ అనదర్ థింగ్, అండ్ దట్ ఈస్ హౌ మచ్ గాడ్ ఈస్ డిపెండెంట్ ఆన్ అ హ్యూమన్ ఛానల్ to give his message.
దేవుడు తన సందేశాన్ని ఇవ్వడానికి మానవుల మీద ఏ విధంగా ఆధారపడతాడో కూడా మనం ఇక్కడ చూస్తాం.
Thousands of angels would have readily gone to Nineveh with this God's message.
దేవుని యొక్క సందేశమును తీసుకొని నినివే పట్టణం వెళ్ళడానికి వేల మంది దేవదూతలు సిద్ధంగా ఉన్నారు.
But God uses men and women.
కానీ దేవుడు స్త్రీ పురుషుల్నే వాడుకుంటాడు.
The angel who came to Cornelius's house could not tell him the gospel message even though he knew it.
కొర్నేలియు ఇంటికి వచ్చిన దేవదూత సువార్తను ప్రకటించలేకపోయాడు. ఆయనకు తెలిసినా కూడా
God had to use a man.
దేవుడు మనుషుణ్ణి వాడుకోవాల్సి వచ్చింది.
And we also see here that until God's man is ready, God has to wait.
ఇక్కడ మనం చూస్తున్నాం, దైవజనుడు సిద్ధమయ్యే వరకు కూడా దేవుడు వేచి ఉంటున్నాడు.
Just like in the case of Moses.
మోషే విషయంలో జరిగినట్లుగానే
Israel was ready to be delivered from Egypt, but Moses was not ready.
ఐగుప్తు నుండి విడిపించబడటానికి ఇశ్రాయేలీయులు సిద్ధంగా ఉన్నారు కానీ మోషే సిద్ధంగా లేడు.
అండ్ సో ఇజ్రాయెల్ హాడ్ టు వెయిట్ టిల్ మోసెస్ వాస్ రెడీ.
కాబట్టి మోషే సిద్ధపడే వరకు కూడా ఇశ్రాయేలీయులు వేచి ఉండాల్సి వచ్చింది.
నినివే షుడ్ హావ్ గాట్ దట్ మెసేజ్ ఫ్రమ్ గాడ్ మచ్ ఎర్లియర్.
నినివేకు దేవుని యొద్ద నుండి ఆ సందేశము ఇంకా ముందు రావాల్సి ఉంది.
బట్ గాడ్స్ మెసెంజర్ హాడ్ గాన్ ఆఫ్ ఇన్ అనదర్ డైరెక్షన్.
కానీ దేవుని దూత వేరే మార్గంలో వెళ్లాడు.
సో నినివే హాడ్ టు వెయిట్.
కాబట్టి నినివే వేచి ఉండాల్సి వచ్చింది.
గాడ్ హాడ్ టు ప్రిపేర్ హిస్ మెసేజ్ ఫస్ట్.
దేవుడు మొట్టమొదట తన సందేశం సిద్ధపరచుకోవాలి.
పీటర్ వాస్ ప్రెజడిస్డ్ అండ్ అన్విల్లింగ్ టు గో టు ది జెంటైల్స్ అండ్ జోనా వాస్ ప్రెజడిస్డ్ అండ్ అన్విల్లింగ్ టు గో టు ది అసిరియన్స్.
పేతురు తాను ముందుగా కలిగి ఉన్న ఆలోచనలను బట్టి అనీలు యొద్దకు వెళ్ళడానికి నిరాకరించాడు. అదేవిధంగా యోనా కూడా తాను ముందుగా కలిగి ఉన్న ఆలోచనలను బట్టి అష్షూరు వెళ్ళడానికి నిరాకరించాడు.
ప్రెజడిస్ అగేన్స్ట్ సర్టన్ పీపుల్ ఆర్ సర్టన్ నేషన్స్ ఆర్ సర్టన్ కమ్యూనిటీస్ ఇస్ వెరీ డీప్ రూటెడ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్.
కొన్ని జాతులను బట్టి, కొంతమంది వ్యక్తులను బట్టి, కొన్ని దేశములను బట్టి మనం కలిగి ఉండే ముందు ఆలోచనలు ఎంతో లోతుగా మనలో ఉంటాయి.
అండ్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ జోనాస్ ఎగ్జాంపుల్ అండ్ పీటర్స్ ఎగ్జాంపుల్ ఇస్ దట్ గాడ్ ఈస్ నాట్ ఏబుల్ టు రిమూవ్ దట్ ప్రెజడిస్, దెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు యూజ్ అస్ ఇన్ హిస్ సర్వీస్.
యోనా ఉదాహరణ బట్టి కానీ పేతురు ఉదాహరణ బట్టి కానీ మనం తెలుసుకునేది ఏమిటంటే, అటువంటి ముందుగా కలిగి ఉండే ఆలోచనలను దేవుడు మనలో నుండి తీసివేయనట్లయితే దేవుడు మనల్ని వాడుకోవటం ఎంతో కష్టం.
He may still use us, even with our prejudices.
మనం ముందుగా ఆలోచనలు కలిగి ఉన్నా కూడా దేవుడు వాడుకోవచ్చు.
He will be limited in what he can do through us.
కానీ ఆయన మన ద్వారా ఏదైతే చేస్తాడో దానికి పరిమితులు ఏర్పడతాయి.
Why? Because God's heart is much larger than ours.
ఎందుకు? దేవుని యొక్క హృదయము మన హృదయముల కంటే ఎంతో విశాలంగా ఉంటుంది.
He is always trying to enlarge our heart.
ఎల్లప్పుడూ కూడా ఆయన మన హృదయములను విశాలపరచాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.
To be open to certain people whom he is open to, but we are not open to.
దేవుడు ఎవరి పట్ల అయితే సుముఖంగా ఉన్నాడో మనము వారి పట్ల సుముఖంగా ఉండము.
To accept certain people whom he has accepted, but we don't accept.
దేవుడు కొంతమంది వ్యక్తులను అంగీకరిస్తాడు కానీ మనం అంగీకరించం.
This problem is there even among Christians.
క్రైస్తవుల మధ్యలో కూడా ఈ సమస్య ఉంది.
Can't accept certain other Christians because of prejudice.
మనం ముందుగా కలిగి ఉన్న ఆలోచనలను బట్టి కొంతమంది క్రైస్తవులను మనం అంగీకరించలేం.
God has accepted them. This group of Christians can't accept that.
దేవుడు ఆ శాఖకు సంబంధించిన క్రైస్తవులను అంగీకరించాడు కానీ మనం అంగీకరించలేకపోతున్నాం.
Who is the loser? Ones who are narrow hearted.
మరి ఎవరు నష్టపోతున్నారు? ఎవరైతే సంకుచితమైన హృదయం కలిగి ఉంటారో వారే.
I hope we can learn something from here to be large hearted in this book.
ఈ గ్రంథం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నానంటే మనం విశాలమైన హృదయం కలిగి ఉండాలని.
Nineveh was about 600 kilometers east of Israel.
నినివే పట్టణము ఇస్రాయేల్ కు తూర్పు దిక్కున 600 kilometers దూరంలో ఉంటుంది.
Of course, that was a long journey to walk.
నడవటానికి అది ఎంతో సుదూర ప్రయాణమే.
It would take many days to get there.
అక్కడకు వెళ్ళటానికి అనేక దినములు పడుతుంది.
That was not the main reason why Jonah didn't want to go.
యోనా వెళ్ళకుండా ఉండటానికి అది కారణం కాదు.
Everyone in the world hated the Assyrians.
లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అశ్శూరీయులను ద్వేషిస్తూ ఉంటారు.
Because they were so cruel.
ఎందుకంటే వాళ్ళు ఎంతో క్రూరులు.
And Jonah did not want those Assyrians to repent of their sin.
ఆ అశ్శూరీయులు వారి పాపముల నుండి పశ్చాత్తాపపడాలని సందేశంతో యోనా వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం లేదు.
Because he knew if they repented, God would spare them and would not punish them.
ఎందుకంటే ఆయనకు తెలుసు, ఒకవేళ వారు మారు మనసు పొంది పశ్చాత్తాపపడినట్లయితే దేవుడు వారిని శిక్షించకుండా వదిలిపెడతాడని.
Wanted God to destroy them.
దేవుడు వారిని నాశనం చేయాలని యోనా కోరుకున్నాడు.
Otherwise he thought one day they'll come and attack Israel and destroy Israel.
లేనట్లయితే ఒకానొకప్పుడు వాళ్ళు ఇస్రాయేల్ మీదకి దండెత్తి ఇస్రాయేల్ ని నాశనం చేస్తారని ఆయన అనుకున్నాడు.
So we can say Jonah was a patriot.
కాబట్టి మనం చెప్పవచ్చు యోనా ఒక దేశభక్తుడు.
Who wanted to stand up for his nation.
తన దేశం కోసం నిలబడేవాడు.
Many of us can make the same mistake.
మనలో అనేక మంది కూడా అదే తప్పును చేయవచ్చు.
An Indian Christian can sometimes be more Indian than Christian.
ఒక భారతదేశపు క్రైస్తవుడు క్రైస్తవుడు కంటే కూడా ఎక్కువ భారతీయుడిగా ఉంటాడు.
And he can have a prejudice against others because of his Indianness of his nature and life.
తన భారతీయ తత్వాన్ని బట్టి తాను వేరే వారికి విరోధంగా కొన్ని ముందుగానే ఆలోచనలు కలిగి ఉండవచ్చు.
We see many others like that.
అనేక మంది ఇతరులు ఆ విధంగా ఉన్నట్లు మనం చూస్తాం.
I've seen many American Christians who are more American than they are Christian.
అనేక మంది అమెరికా క్రైస్తవులు వారు క్రైస్తవుల కంటే కూడా ఎక్కువగా అమెరికా వాళ్లుగా ఉన్నట్లు నేను చూశాను.
The country is the big thing for them.
వారి దేశమే వారికి పెద్ద విషయం.
But Jonah was like that. All such people are narrow hearted.
యోనా కూడా ఆ విధంగానే ఉన్నాడు. అటువంటి వారు సంకుచితమైన హృదయం కలిగి ఉన్నవారు.
Let's be careful that our love for our country does not hinder us from doing the will of God.
మనల్ని దేవుని చిత్తము చేయనీయకుండా మన దేశం మీద ఉన్న మన ప్రేమ మనకు అడ్డుదగలకుండా ఉండినట్లు మనం జాగ్రత్తగా ఉండాలి.
From accepting all of God's people.
దేవుని ప్రజలందరినీ కూడా మనం అంగీకరించకుండా అడ్డుతగిలే విధంగా ఉండకుండానట్లు.
There are two sections in this book.
ఈ పుస్తకంలో రెండు భాగాలు ఉన్నాయి.
First two chapters deal with Jonah's first commission and the next two chapters deal with his second commission.
మొదటి రెండు అధ్యాయాలు కూడా యోనాకు మొదట అప్పగించబడిన పని గురించి చెప్తుంది. తర్వాత రెండు అధ్యాయాలు కూడా యోనాకు తర్వాత అప్పగించబడిన పని గురించి చెప్పబడుతుంది.
Jonah was clearly told to go to Nineveh and cry out against it in verse 2.
ఇక్కడ యోనాకు ఎంతో స్పష్టంగా చెప్పబడింది, నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.
But Jonah went to Joppa instead and found a ship and went off to Tarshish.
అయితే యోనా యొప్పకు పోయి తర్షీషుకు పోవు ఓడను ఎక్కాడు.
బికాస్ యోనా హ్యాడ్ మనీ టు బై ఎ టికెట్ హి మిస్డ్ ద విల్ ఆఫ్ గాడ్.
యోనాకు టికెట్ కొనుక్కోవడానికి డబ్బులున్నాయి కాబట్టి దేవుని చిత్తాన్ని కోల్పోయాడు.
హౌ బ్లెస్డ్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఇఫ్ ఎట్ దట్ టైమ్ హి హాడ్ నో మనీ ఇన్ హిస్ పాకెట్ టు బై ఎ టికెట్.
ఒకవేళ ఆ టికెట్ కొనడానికి ఆయన జేబులో డబ్బులు లేనట్లయితే అది ఎంత ధన్యకరంగా ఉండేదో కదా.
When God tells us to go somewhere, we want to go somewhere else.
దేవుడు ఒక చోటికి వెళ్ళమని మనకు చెప్పినప్పుడు మనం ఇంకో చోటుకి వెళ్తాం.
Be good if we don't have money to buy a ticket to that other place.
మరొక చోటుకి వెళ్ళడానికి టికెట్ కొనుక్కోవడానికి మన దగ్గర డబ్బులు లేనట్లయితే అది ఎంతో మంచిగా ఉంటుంది.
Many Christians feel, if I've got money, I can travel somewhere.
అనేక మంది క్రైస్తవులు అనుకుంటారు, నా దగ్గర డబ్బులు ఉన్నట్లయితే నేను ఇంకొంచెం దూరం ప్రయాణం చేయగలుగుతాను.
Lots of people, particularly in Western countries,
అనేక మంది ఆ విధంగా అనుకుంటూ ఉంటారు, ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో.
They have a great lust to travel like tourists to different countries, poorer countries.
వాళ్ళు యాత్రికుల వలె ప్రయాణం చేయడానికి, అనేకమైన బీద దేశాలకు ప్రయాణం చేయడానికి ఎంతో దురాశను కలిగి ఉంటారు.
God hasn't sent them. They got money in the bank, that's all.
దేవుడు వారిని పంపించలేదు, వారి బ్యాంకులో వారికి డబ్బులు ఉన్నాయి అంతే.
These are not spiritual people. These are tourists.
వారు ఆత్మ సంబంధమైన వ్యక్తులు కాదు, వాళ్ళు యాత్రికులు.
You should not entertain such people in your churches.
మీ సంఘములో అటువంటి వారిని మీరు అనుమతించకూడదు.
Jonah was a tourist here.
యోనా ఇక్కడ ఒక యాత్రికుని వలె ఉన్నాడు.
What is he going to Tarshish for?
దేనికోసం ఆయన తర్షీష్ వెళ్తున్నాడు?
Tarshish is a good place to go and do some sightseeing.
సందర్శించడానికి తర్షీష్ ఒక మంచి ప్రాంతము.
And you got the money as a Christian worker, you got money.
నీ దగ్గర డబ్బులున్నప్పుడు, ఒక క్రైస్తవ పనివాడిగా నీ దగ్గర డబ్బులున్నప్పుడు,
go as a tourist.
నీవు ఒక యాత్రికుని వలె వెళ్తావు.
That's how Jonah went.
యోనా కూడా అదే విధంగా వెళ్ళాడు.
He was out of the will of God.
ఆయన దేవుని చిత్తమునకు వెలుపల ఉన్నాడు.
Like a lot of Christian tourists today.
ఈనాడు అనేక మంది క్రైస్తవ యాత్రికుల వలె.
Just because we have money does not mean it's God's will for us to go somewhere.
కేవలం నీ దగ్గర డబ్బులున్నంత మాత్రాన ఒక చోటుకి వెళ్ళమని దేవుని చిత్తం కాదు.
Just because you got money doesn't mean you can buy something.
నీ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి నీవు ఒకటి కొనొచ్చని కాదు అని అర్థం.
Money is a great deceiver.
డబ్బు ఎంతో మోసం చేస్తుంది.
And the availability of money should not be the deciding factor on whether we go somewhere or buy something.
మనకు డబ్బులు అందుబాటులో ఉన్నంత మాత్రాన మనం ఒక చోటకి వెళ్లాలని కాదు, లేక ఒక వస్తువును కొనాలని కాదు.
But to many Christians that is.
కానీ అనేక మంది క్రైస్తవులకు అదే విధంగా ఉంటుంది.
They don't know God. Operate exactly like the people in the world.
వారికి దేవుడు తెలియదు, ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏ విధంగా చేస్తుంటారో అదే విధంగా వీళ్ళు చేస్తుంటారు.
And so, because God loved Jonah,
దేవుడు యోనాను ప్రేమించాడు కాబట్టి,
He sent a storm. Thank God for His love.
ఆయన ఒక తుఫాను పంపించాడు. దేవుని ప్రేమను బట్టి దేవునికి వందనాలు.
For every storm that He sends across our path to prevent us from missing His will for our life.
మన జీవితంలో ఆయన చిత్తమును మనం కోల్పోకుండా మన ప్రయాణంలో ఆయన అనుమతించే ప్రతి తుఫాను కూడా.
Think if He had not sent the storm.
ఒకసారి ఆలోచించండి, ఆయన ఒకవేళ ఈ తుఫాను పంపించినట్లయితే,
Jonah would have gone to Tarshish.
జోనా తర్షీష్ వెళ్లి ఉండేవాడు.
Done his sightseeing.
అక్కడున్న ప్రాంతములను సందర్శించడానికి.
Come back.
మరలా తిరిగి వచ్చేవాడు.
We never heard of him.
ఆ తర్వాత ఆయన గురించి మనం వినేవాళ్లమే కాదు.
He would not have had the supernatural experience.
ఆ మానవాతీతమైన అనుభవం ఆయన కలిగి ఉండేవాడు కాదు.
He would not have had this opportunity to be a type of Jesus Christ who was in the grave for 3 days and 3 nights.
సమాధిలో యేసుక్రీస్తు ప్రభు 3 పగళ్లు 3 రాత్రులు ఉన్నట్లుగా యోనా కూడా ఒక సాదృశ్యంగా ఉండి ఉండేవాడు కాదు.
Jonah was in the whale's belly.
యోనా కూడా చేప కడుపులో ఉన్నట్లుగా.
And somebody else would have got the privilege to go and preach to Nineveh.
నినివే వెళ్లి ప్రకటించడానికి మరొకరికి ఆ ఆధిక్యత లభించేది.
Thank God for this storm.
ఆ తుఫాను బట్టి దేవునికి వందనాలు.
Times, you know, inconveniences and storms and difficulties are in God's will for us.
అనేక సార్లు అసౌకర్యాలు, ఇబ్బందులు, కష్టాలు మన కొరకైన దేవుని చిత్తం అవి.
These godless idol worshippers in the ship, the sailors, they were telling Jonah to pray.
దేవుడు లేని విగ్రహారాధికులైన ఆ నావికులు ప్రార్థన చేయమని యోనాకు చెప్తున్నారు.
The others in the ship were much greater sinners than Jonah.
ఆ పడవలో ఉన్న వేరే వాళ్ళు యోనా కంటే గొప్ప పాపులు.
The storm came not because of them, it came because of Jonah.
కానీ తుఫాను వచ్చినప్పుడు వారిని బట్టి రాలేదు, కానీ యోనాను బట్టి వచ్చింది.
What does that teach us? That when a child of God disobeys, that is much greater in God, serious in God's eyes than multitudes of other sinners doing something wrong.
అది మనకేం బోధిస్తుంది? ఒక దేవుని బిడ్డ అవిధేయత చూపించినప్పుడు దేవుని దృష్టిలో అది ఎంతో తీవ్రంగా ఉంటుంది. ఈ లోకంలో ఉన్న వాళ్ళు అనేక మంది ఎన్ని విషయాలు చేసినా కూడా.
The Lord said in Amos 3:2.
Amos 3:2లో దేవుడు చెప్పాడు.
Because you are the only people on earth whom I have chosen.
ఈ భూమి మీద మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను.
So I have to punish you more than others.
కాబట్టి ఇతరుల కంటే ఎక్కువగా నేను మిమ్మల్ని శిక్షిస్తాను.
So Jonah admitted his sin and said, please pick me up and throw me into the sea.
కాబట్టి యోనా తన పాపమును ఒప్పుకున్నాడు, నన్ను విసిరి సముద్రంలో పడవేయమని చెప్పాడు.
they were afraid of God and they didn't want to do it.
వాళ్ళు దేవునికి భయపడి దాన్ని చేయటానికి ఇష్టపడలేదు.
Tried their best to save him.
అతన్ని కాపాడటానికి ఎంతగానో ప్రయత్నించారు.
But finally they threw him over.
కానీ మొత్తానికి ఆయన్ను సముద్రంలో పడవేశారు.
And as soon as he was thrown over,
ఆయన్ను పడవేసిన వెంటనే,
we read that the Lord, verse 17, appointed a great fish to swallow Jonah.
గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించెను అని 17వ వచనంలో మనం చదువుతాం.
We don't know whether it was a whale or whatever.
అది సొరచేపో ఏంటో మనకు తెలియదు.
Huge fish that could keep a man inside its stomach.
ఒక మనిషిని కూడా తన కడుపులో పెట్టుకోగలిగిన పెద్ద చేప.
And Jonah was there 3 days and 3 nights.
అక్కడ యోనా 3 పగళ్లు 3 రాత్రులు ఉన్నాడు.
Just like Jesus when he died, went down to the heart of the earth, paradise.
యేసుక్రీస్తు ప్రభు కూడా మరణించినప్పుడు భూమి యొక్క క్రింద భాగములకు దిగిపోయాడు, పరదేశ్కు వెళ్లాడు.
In his spirit, he was there in paradise for 3 days and 3 nights while his body was lying in the grave.
తన శరీరము సమాధిలో ఉండగా తన ఆత్మలో 3 పగళ్లు 3 రాత్రులు పరదేశ్లో ఉన్నాడు.
And then we read in chapter 2, verse 1, then Jonah prayed.
ఆ తర్వాత 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం, యోనా ప్రార్థించాడు.
After the 3 days and 3 nights, it says Jonah was there 3 days and 3 nights and then Jonah prayed, which means after that.
3 పగళ్లు 3 రాత్రులు తర్వాత అక్కడ యోనా 3 పగళ్లు 3 రాత్రులు ఉన్నాడని మనం చదువుతాం. ఆ తర్వాత ఆయన ప్రార్థించాడు.
సో వాట్ వాస్ హి డూయింగ్ ఫర్ 3 డేస్ అండ్ 3 నైట్స్?
3 పగళ్లు 3 రాత్రులు ఆయన ఏం చేస్తున్నాడు?
ఐ థింక్ హీ వాస్ డూయింగ్ వాట్ వీ వుడ్ డూ వెన్ వీ ఆర్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్.
కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో ఆయన కూడా అదే చేసి ఉంటాడు.
ట్రై అవర్ బెస్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ డిఫికల్ట్ సిచ్యువేషన్.
ఆ కష్టమైన పరిస్థితి నుండి బయటపడటానికి ఎంతగానో ప్రయత్నించి ఉంటాడు.
సో హీ మస్ట్ బీన్ ట్రైయింగ్ టు క్రాల్ అవుట్ ఆఫ్ ద స్టమక్ ఆఫ్ ద గ్రేట్ ఫిష్.
ఆ గొప్ప చేప కడుపులో నుండి బయటకు రావడానికి ప్రయత్నించి ఉంటాడు.
And every time he tried to climb, he would slip back that slimy belly of the fish. It come back into the belly itself.
ఆ చేప కడుపులో నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ వచ్చి మరలా వెనక్కి జారిపోయి ఉంటాడు.
After 3 days, he said, "Oh, I might as well pray."
3 రోజుల తర్వాత ఆయన అనుకున్నాడు, నేను ప్రార్థన చేస్తానని.
See, that's how we do it too.
మనం కూడా అదే చేస్తాం.
When we first get into a difficult situation, we don't usually pray.
మనము కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మొట్టమొదటి మనం ప్రార్థన చేయం.
Contact people to help us.
మనకు సహాయం చేయడానికి ప్రజలను సంప్రదిస్తూ ఉంటాం.
Try ourselves. When everything fails, then we pray.
మనంతట మనం ప్రయత్నిస్తాం. ప్రతిదీ కూడా తప్పిపోయినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తాం.
So Jonah prayed after 3 days of trying.
3 రోజుల ప్రయత్నం తర్వాత యోనా ప్రార్థించాడు.
And then he begins to pray, and this is what he said.
ఆ తర్వాత ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆయన ఈ విధంగా చెప్పాడు,
I called out my distress to the Lord.
నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా,
I cried for help.
నేను సహాయం కొరకు మొరపెట్టగా,
Thou hast cast me into the deep.
నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు.
To the heart of the seas.
సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు.
I thought I had been expelled from his sight and so on.
ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి.
Nothing happened. While I was fainting, the Lord, I remembered the Lord.
నేను నీ సన్నిధిలో నుండి వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచేదని అనుకుంటుని.
And he was saying all these things and nothing happened.
ఆయన ఈ మాటలన్నీ చెప్పినా కూడా ఏమి జరగలేదు.
Then finally, in verse 10,
చివరిగా 10వ వచనంలో,
he started praising the Lord.
దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించాడు.
Till then he was saying about what all had happened.
అప్పటిదాకా కూడా ఏమేమి జరిగిందో చెప్తూ ఉన్నాడు.
I will sacrifice to thee with the voice of thanksgiving.
Krutagnata stotulu chellinchi nenu neeku balulu arpintunu.
And the moment he began to thank the Lord,
aina eppudaithe devuniki krutagnatalu chellinchatam prarambhinchado,
salvation is from the Lord.
Yehova yaddane rakshana dorukunu.
Then means at that point.
Antalo ante aa samayamlo.
The Lord commanded the fish to vomit Jonah up onto the dry land.
యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేసెను.
There's a principle here.
ఇక్కడ ఒక నియమం ఉంది.
Psalm 50 verse 23 says,
కీర్తనల 50వ అధ్యాయం 23వ వచనం చెప్తుంది,
Whoever offers a sacrifice of thanksgiving,
ఎవరైతే స్తుతి యాగం అర్పిస్తారు,
makes a way thereby for me to show him my deliverance.
నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.
That's how Jehoshaphat got delivered in 2 Chronicles 20.
అలానే 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో యెహోషాపాతు కూడా విడిపించబడ్డాడు.
When we pray, that doesn't prove we have faith.
మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం విశ్వాసం కలిగి ఉన్నామని అది రుజువు చేయలేదు.
But when we praise God, that proves we have faith.
కానీ మనం దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు మనం దేవుని యందలి విశ్వాసం కలిగి ఉన్నామని అది రుజువు చేస్తుంది.
యు కెన్ ప్రే ఫ్రమ్ యువర్ హార్ట్ సిన్సియర్లీ అండ్ దే మే నాట్ బి ఫెయిత్.
నీవు హృదయపూర్వకంగా యథార్థంగా ప్రార్థన చేయవచ్చు, అయినా కూడా నీ విశ్వాసం లేకుండా ఉండొచ్చు.
బట్ వెన్ యూ ప్రేస్ గాడ్ సిన్సియర్లీ ఫ్రమ్ యువర్ హార్ట్ దాట్స్ ద ప్రూఫ్ ఆఫ్ ఫెయిత్.
కానీ నీ హృదయంలో నుండి నీవు యథార్థంగా స్తుతించినట్లయితే అది నీకు విశ్వాసం కలిగి ఉందని రుజువుపరుస్తుంది.
అండ్ ఎస్పెషలీ వెన్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ నాట్ యట్ సాల్వ్డ్,
ప్రత్యేకంగా ఇంకా సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు.
అండ్ యూ స్టిల్ ప్రైజ్ ద లార్డ్,
నువ్వు ఇంకా కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నట్లయితే,
టు సే ఐ ప్రైజ్ యు లార్డ్ డెలివరెన్స్ కమ్స్ ఫ్రమ్ యూ,
నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా, విడుదల నీ యొద్ద నుండే వస్తుంది.
అండ్ వెన్ యు హావ్ డన్ దట్ మేక్ ఎ వే ఫర్ ద లార్డ్ టు డెలివర్ యు,
ఆ విధంగా నీవు చేసినట్లయితే నిన్ను విడిపించడానికి దేవుడు మార్గమును సిద్ధపరుస్తాడు.
దెన్ ద లార్డ్ విల్ కమాండ్ సంథింగ్ టు డెలివర్ టు సెట్ యు ఫ్రీ,
అప్పుడు నిన్ను విడిపించడానికి నిన్ను స్వతంత్రంగా చేయడానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు.
దట్స్ వాట్ వి సీ హియర్. దెన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు జోనా సెకండ్ టైం,
అదే మనం ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత యెహోవా వాక్కు యోనాకు రెండోసారి ప్రత్యక్షమైంది.
థ్యాంక్ గాడ్ దట్ ఇఫ్ వి హావ్ ఫెయిల్డ్ వన్స్ దేర్ ఇస్ అ సెకండ్ టైం,
దేవునికి వందనాలు. ఒకసారి మనం ఓడిపోయినట్లయితే మరొకసారి ఉంది.
దట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ మెసేజెస్ ఇన్ ద బుక్ ఆఫ్ జోనా,
యోనా గ్రంథంలోని ఒక గొప్ప సందేశం అది.
గాడ్ వాంట్స్ టు గివ్ యు అనదర్ ఛాన్స్,
దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు.
అండ్ హిల్ గివ్ యు అ థర్డ్ ఛాన్స్,
ఆ తర్వాత ఆయన మూడో అవకాశం కూడా ఇస్తాడు.
హి ఇస్ నాట్ జస్ట్ ద గాడ్ ఆఫ్ ద సెకండ్ ఛాన్స్,
కేవలం రెండవ అవకాశం ఇచ్చే దేవుడు మాత్రమే కాదు ఆయన.
బికాజ్ మోస్ట్ ఆఫ్ us have lost our second chance long ago,
ఎందుకంటే మనలో అనేక మంది ఆ రెండవ అవకాశాన్ని ఎప్పుడో కోల్పోయాం.
హి ఇస్ ద గాడ్ ఆఫ్ వన్ మోర్ ఛాన్స్,
ఆయన మరొక అవకాశం ఇచ్చే దేవుడు.
యు మే హావ్ ఫెయిల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్,
బహుశా నీవు అనేక సార్లు ఓడిపోయి ఉండవచ్చు.
ఇఫ్ యు రిపెంట్ హోల్ హార్టెడ్లీ,
నీవు హృదయపూర్వకంగా మారు మనసు పొందినట్లయితే,
స్టిల్ కమ్ బ్యాక్ టు ద లార్డ్,
దేవుని యొద్దకు నీవు ఇంకా రావచ్చు.
So now Jonah has learned his lesson.
ఇప్పుడు యోనా తన పాఠమును నేర్చుకున్నాడు.
Besides, he will go. He went to Nineveh quite gladly now.
ఆయన వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. నినివా పట్టణానికి ఎంతో సంతోషంగా వెళ్ళాడు.
And the city itself was so great that it says in verse 3 it took 3 days to walk from one end of the city to the other.
ఇక్కడ మూడవ వచనంలో చెప్పబడింది, నినివే పట్టణము ఎంతో గొప్పదై ఉంది, అది మూడు దినముల ప్రయాణమంతా పరిమాణం గల పట్టణము.
And he kept on crying out every day, 40 days and Nineveh will be overthrown.
ఆయన 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటిస్తూ ఉన్నాడు.
హియర్ ఇస్ అన్ అన్నోన్ ఇజ్రాయేలీ ప్రాఫెట్ కమింగ్ అండ్ సేయింగ్ సంథింగ్ ఇన్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్.
ఇక్కడ ఒక తెలియబడని ఇజ్రాయేలు ప్రవక్త వచ్చి ప్రపంచంలోకెల్లా పెద్ద పట్టణంకు వచ్చి బోధిస్తూ ఉన్నాడు.
అండ్ హిస్ మెసేజ్ ఇస్ ఓన్లీ వన్ సెంటెన్స్,
మరియు తన సందేశము కేవలం ఒక వాక్యం మాత్రమే.
అండ్ ఇట్ సేస్ ఫ్రమ్ ద కింగ్ డౌన్ టు ద పూరెస్ట్ మ్యాన్ దే ఆల్ రిపెంటెడ్ వర్స్ 8.
మరియు ఇక్కడ చెప్పబడింది 8వ వచనము, రాజు మొదలుకొని ఒక సామాన్యుడి వరకు కూడా అందరూ పశ్చాత్తాపడ్డారు.
హౌ పవర్ఫుల్ వాస్ దిస్ మెసేజ్,
ఈ సందేశం ఎంత శక్తివంతమైందో కదా.
యు నో వెన్ ద హోలీ స్పిరిట్ బ్యాక్స్ అప్ సంథింగ్,
పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని బలపరిచినట్లయితే,
యు డోంట్ హావ్ టు బి ఎ వెరీ ఇంప్రెసివ్ ప్రీచర్,
నీవేదో ప్రజలను ఆకట్టుకునే బోధకునిగా ఉండాల్సిన అవసరం లేదు.
యు డోంట్ హావ్ టు ప్రీచ్ వెరీ లాంగ్ ఈదర్,
నీవేదో సుదీర్ఘంగా బోధించాల్సిన అవసరం లేదు.
Thousands were convicted with one sentence.
Okka vakyamto vela mandi upadallaloku vacharu.
This is the greatest and quickest revival that ever took place in the history of the world.
Ee prapancha charitralo jarigina goppa ujjevamu mariyu vegavantamaina ujjevam idi.
When God is able to deal with his servant, then even one sentence anointed by God has great power.
దేవుడు తన సేవకుణ్ణి నిర్వహించినట్లయితే తన అభిషేకంతో మాట్లాడిన ఒక్క మాట కూడా ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది.
God's not been able to deal with you.
ఒకవేళ దేవుడు నిన్ను నిర్వహించలేకపోయినట్లయితే,
then even many hours will not produce revival.
అప్పుడు ఎన్నో గంటలు కూడా ఉజ్జీవాన్ని తీసుకొని రాలేవు.
You know, God was merciful to the city even though he knew that later on they would do much evil.
ఆ తర్వాత వాళ్ళు ఎంతో చెడ్డ పనులు చేస్తారని తెలిసి కూడా దేవుడు ఈ పట్టణం పట్ల ఎంతో కనికరం చూపించాడు.
Because God deals with us as we are now, not as we are going to be in the future.
ఎందుకంటే మనం ఇప్పుడు ఏ విధంగా ఉన్నాం అన్నదాన్ని బట్టి దేవుడు మనల్ని నిర్వహిస్తాడు, కానీ భవిష్యత్తులో మనం ఏమవబోతున్నాం అన్నదాన్ని బట్టి కాదు.
యు రిపెంట్ నౌ, యు ఆర్ ఫర్గివెన్.
నీవు ఇప్పుడు పశ్చాత్తాపడినట్లయితే, మారు మనసు పొందినట్లయితే నీవు క్షమించబడతావు.
ఈవెన్ దో గాడ్ మే నో దట్ 5 ఇయర్స్ ఫ్రమ్ నౌ యు గోనా బి ఎ బ్యాక్ స్లైడర్,
ఇప్పటి నుండి 5 సంవత్సరాల తర్వాత నీవు వెనక్కి దిగజారిపోతావని దేవునికి తెలిసినా కూడా,
హిస్ నేమ్ ఇస్ ఐ యామ్,
ఆయన పేరు ఉన్నవాడు,
నాట్ ఐ విల్ బి,
ఉండబో వాణ్ణు అని కాదు.
హీ డీల్స్ విత్ యూ యాస్ యు ఆర్ ఎట్ ప్రెసెంట్,
నీవు ఇప్పుడు ఎలా ఉన్నావో దాన్ని బట్టి ఆయన నిర్వహిస్తాడు.
We would have thought that 120,000 people repenting should have excited any preacher.
లక్ష 20,000 మంది ప్రజలు మారుమనసు పొంది పశ్చాత్తాపడినట్లయితే ఏ బోధకుడైనా సరే ఎంతో పరసించిపోతాడని మనం అనుకుంటాం.
But Jonah is upset. He is upset because his prophecy is not fulfilled.
కాని యోనా ఎంతో బాధపడుతున్నాడు ఎందుకంటే తన ప్రవచనం నెరవేర్చబడలేదని.
And again the old patriotism comes up that Nineveh will now repent and they won't be destroyed.
మరలా ఆయన దేశభక్తి తిరిగి వచ్చింది. నినెవే నాశనం చేయబడలేదని బాధపడుతున్నాడు.
Are you like Jonah? Is there someone on earth whom you don't want God to bless?
నీవు యోనా వలే ఉన్నావా? ఈ భూమి మీద ఎవరైనా సరే దేవుడు ఆశీర్వదించకూడదని నీవు అనుకుంటున్నావా?
Are you unhappy if God blesses somebody whom you don't like?
నీవు ఇష్టపడని వారిని దేవుడు ఆశీర్వదిస్తే నీవు సంతోషంగా లేవా?
Somebody who is troubling you and God is blessing them?
నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నట్లయితే దేవుడు వారిని ఆశీర్వదిస్తే?
What about you? And me.
నీ గురించి ఏమిటి, నా గురించి ఏమిటి?
Didn't God bless us when we didn't deserve it?
మనము యోగ్యులం కాకపోయినా దేవుడు మనల్ని ఆశీర్వదించలేదా?
We deserved only hell.
మనం కేవలం నరకమునకు మాత్రమే పాత్రులము.
So God blessed us.
అయినా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు.
Rejoice when God blesses somebody else.
దేవుడు వేరే వారిని ఆశీర్వదించినప్పుడు సంతోషించు.
God teaches Jonah a lesson by allowing a little plant to grow up over his head in chapter 4.
తన తల మీద ఒక చెట్టు మొలిచేటట్లు చేసి దేవుడు యోనాకు ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు.
And the next day a worm destroyed it.
తర్వాత రోజు దాన్ని నాశనం చేయలేదు.
Jonah was very upset because he had to sit in the hot sun.
యోనా ఎండలో కూర్చొని ఎంతో బాధపడుతూ ఉన్నాడు.
And the Lord says, "You have compassion on this plant."
ప్రభు చెప్తున్నాడు, నీవు ఈ చెట్టు గురించి విచారపడుతున్నావు.
For which you didn't do any work.
నీవు దానికోసం ఏమీ చేయలేదు.
Came up in one night and perished in one night.
అది ఒక రాత్రిలోనే పుట్టి ఒక రాత్రిలోనే వాడిపోయింది.
And don't you think I should have compassion on Nineveh where there are more than 120,000 persons?
120,000 మంది కంటే ఎక్కువగా ఉన్న నినివే పట్టణస్తుల మీద నేను కనికరపడకూడదని అనుకుంటున్నావా?
God's compassion is so great.
దేవుని యొక్క కనికరం ఎంతో గొప్పది.
The more we come into fellowship with God,
మనము దేవునితో ఎంత సహవాసం చేస్తామో,
the more we will share his burden for a lost world.
నశించిపోయిన లోకం పట్ల అంత భారం కలిగి ఉంటాము.
You're an evangelist, he'll give you a compassion for lost souls.
నీవు ఒక సువార్తికునిగా అయితే నశించిన ఆత్మల పట్ల నీవు భారాన్ని కలిగి
ఉంటావు.
నీవు ఒక ఉపదేశకును అయితే గ్రిడ్డి వారిగా ఉన్న తప్పిపోయిన విశ్వాసుల పట్ల కనికరం
చూపిస్తావు.
ఎవరైతే జయించు జీవితంలోకి అడుగు పెట్టలేదో,
కంపాషన్ ఫెలోషిప్ విత్ ద హార్ట్ ఆఫ్ గాడ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఆల్ మినిస్ట్రీ.
కనికరము, దేవుని హృదయంతో సహవాసం చేయటే సమస్త పరిచర్య యొక్క రహస్యము.
దట్స్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్.
ఈ వాక్య భాగంలో నుండి అదే మనం నేర్చుకుంటాం.
And every one of us can have a ministry.
మనలో ప్రతి ఒక్కరము కూడా పరిచర్యను కలిగి ఉండవచ్చు.
It's not enough just to say the right word.
సరైన మాటలు చెప్పటమే కాదు.
We must get into fellowship with God's heart.
దేవుని యొక్క హృదయంతో మనం సహవాసం కలిగి ఉండాలి.
So let's pursue that.
మనం దాన్నే వెంబడిద్దాం.
And even if you have failed,
నీవు పడిపోయినా కూడా,
like Jonah, you can come back to a ministry and fulfill God's will.
యోనా వలె మరలా పరిచర్యలోనికి వచ్చి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చవచ్చు.
We are studying through the Bible book by book.
మనం పుస్తకం తర్వాత పుస్తకమును బైబిల్లో చదువుతున్నాం.
And now we have reached the book of Micah.
ఇప్పుడు మనం మీకా గ్రంథం యొద్దకు వచ్చాం.
It's good to get familiar with these lesser known books at the end of the Old Testament.
పాత నిబంధన చివరిలో ఉన్న ఈ తక్కువగా తెలియబడిన పుస్తకాలను మనం తెలుసుకోవటం ఎంతో మంచిది.
All of them have a message for our time.
వాటన్నింటిలో కూడా మన దినములకు కావలసిన సందేశం ఉంది.
As we have seen in the last few sessions.
ఇంతకు ముందు జరిగిన కొన్ని అధ్యయనముల్లో మనం చూసినట్లుగా,
here in the book of Micah we read about corrupt leaders and God's authority.
మీకా గ్రంథంలో చెడిపోయిన నాయకులు మరియు దేవుని యొక్క అధికారాన్ని చూస్తాం.
Micah lived at the same time as the prophet Isaiah.
యెషయా జీవించిన దినముల్లోనే మీకా కూడా జీవించాడు.
He prophesied in Israel and in Judah.
ఆయన ఇశ్రాయేల్ లోను మరియు యూదాలో కూడా ప్రవచించాడు.
His message was like most prophets, primarily to the religious leaders.
ఆయన సందేశము అనేక మంది ప్రవక్తల వలె మత సంబంధమైన నాయకులకు ఇచ్చాడు.
He was hitting out at them for exploiting poor people.
బీదవారిని పీడిస్తున్నందుకు వారిని గద్దించాడు.
Misusing their privilege of serving God.
దేవుని సేవించుటలో వారికున్న ఆధిక్యతను దుర్వినియోగం చేయటను బట్టి,
just like many Christian leaders today,
ఇనాడు అనేక మంది క్రైస్తవ నాయకుల వలె,
amazing to see how these Old Testament prophets had a tremendous concern for poor people.
ఈ పాత నిబంధన ప్రవక్తలు వేద ప్రజల పట్ల వారికున్న పట్టింపును చూడటం మనకెంతో ఆశ్చర్యకరం.
ఎస్పెషల్లీ పూర్ పీపుల్ హూ ఆర్ బీయింగ్ డిసీవ్డ్ అండ్ లెడ్ అస్ట్రే బై కవెటస్ ప్రీచర్స్.
ముఖ్యంగా ఈ దురాశ పరులైన బోధకుల ద్వారా తప్పుగా నడిపించబడి మోసగించబడుతున్న ప్రజలు.
He was sharing God's concern for these poor people.
దేవుని యొక్క భారాన్ని ఈ ప్రజల పట్ల వారు పంచుకుంటూ ఉన్నారు.
In the first three chapters, we read of God's judgment on Samaria, which is the capital of Israel, and Judah.
మొదటి మూడు అధ్యాయముల్లో ఇశ్రాయేలు రాజధాని అయిన సమరయ మీద మరియు యూదా మీద దేవుని యొక్క తీర్పును గురించి మనం చదువుతాం.
And Micah asked the people to listen to him because the Lord is coming down to accuse them.
ప్రభు వచ్చి వారి మీద సాక్ష్యం పలకబోతున్నాడని ప్రజలను వినమని మీకా చెప్తున్నాడు.
In chapter 2, we see the sins that these leaders were guilty of.
రెండవ అధ్యాయంలో ఆ నాయకులు ఏ పాపములను బట్టి దోషారోపణ కలిగి ఉన్నారో వాటి గురించి మనం చూస్తాం.
You know, whenever God speaks to the leaders,
ఎప్పుడైతే నాయకులతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడో,
good for all of us who are elders and preachers of God's word, sit up and listen.
పెద్దలమైన మనము మరియు ఎవరైతే దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నారో దాన్ని వినటం మంచిది.
And examine ourselves.
మరియు మనల్ని మనం పరీక్షించుకోవటం మంచిది.
See what he says here.
ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి.
In Micah chapter 2, verse 1 and 2. How terrible it's going to be for you people who sit awake at night thinking up evil plans.
రెండో అధ్యాయం 1:2 వచనములు. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయవారికి శ్రమ, అలాగూ చేయట వారి స్వాధీనంలో ఉన్నది గనుక వారు పొద్దు పడవగానే చేయుదురు.
You rise up in the morning and hurry up to carry out those schemes.
మీరు పొద్దు పడవగానే వాటిని చేయడానికి త్వరపడతారు.
And you have the power to accomplish it.
మరియు వాటిని సాధించడానికి మీకు శక్తి ఉంది.
When you want a certain piece of land, you find a way to grab it.
మీరు ఒకరి భూమిని సంపాదించుకోవాలనుకున్నప్పుడు వాటిని ఆశించి మీరు పట్టుకుంటారు.
You find somebody's house, you find a way to get it by cheating.
మీరు వేరొకరి ఇంట్లో ఆశించి వాటిని ఆక్రమించుకుంటారు మోసం చేసి.
And with people like you, nobody is safe. He cannot have, nobody can have his, even have his family inheritance.
కాబట్టి ఎవరికి కూడా భద్రత లేదు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వానిని, వాని స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమించరు.
Here are religious leaders using their power to exploit the poor and rob them.
ఇక్కడ మత సంబంధమైన నాయకులు వారి శక్తిని ఉపయోగించుకుని ప్రజలను దోచుకుంటూ ఉన్నారు, మోసగిస్తూ ఉన్నారు.
Like telling a man who's just got an inheritance from his father.
ఒక మనిషికి తన తండ్రి వద్ద నుండి స్వాస్థ్యం వచ్చినట్లయితే వారితో ఈ విధంగా చెప్తూ ఉన్నారు.
Brother, give it for the Lord's work.
సహోదరుడా, దేవుని పని కొరకు ఇవ్వు.
Sell it and give the money here.
దాన్ని అమ్మివేసి డబ్బులు ఇక్కడ ఇవ్వు.
Where does the money go? Preacher's pocket.
ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ఆ బోధకుని జేబులోనికి.
He uses that poor man's inheritance to go and buy a property for himself.
ఆ పేదవాని స్వాస్థ్యమును తీసుకుని తన కొరకు ఆస్తిని సమకూర్చుకుంటాడు.
Or for his children.
లేక తన పిల్లల కోసం కొనుక్కుంటాడు. ఆ రోజుల్లో ఇలాంటి మోసం జరుగుతూ ఉంది. బీద విధవరాళ్లను వారి దశం భాగములను చెల్లించమని వారు అడుగుతూ ఉంటారు.
యూజ్ ద మనీ టు లివ్ ఇన్ గ్రేట్ లగ్జరీ యువర్ సెల్ఫ్.
ఆ డబ్బుతో వారు విలాసవంతమైన జీవితాలు జీవిస్తూ ఉంటారు. వేరే వాళ్ల దగ్గర నుండి బహుమానములు ఒక దైవ సేవకుడు తీసుకోవటం సరైనదే.
The Bible says 1 Corinthians 9:14, Lord has directed those who preach the gospel can get their living from the gospel.
మొదటి కొరింతి 9:14 లో బైబిల్ చెప్తుంది, సువార్త బోధించువాడు సువార్త వల్లనే జీవించాలని ప్రభు చెప్తూ ఉన్నాడు.
You can't get your living from people who earn less than you.
కానీ నీకంటే తక్కువ సంపాదించే వారి దగ్గర నుండి నీవు తీసుకొని నీవు జీవించకూడదు.
You take money from a poor person, you must live at a standard lower than him.
ఒకవేళ ఒక భేదవాని దగ్గర నుండి నీవు బహుమానం తీసుకున్నట్లయితే అతని కంటే తక్కువ ప్రమాణాల్లో నీవు జీవించాలి.
యూ హ్యావ్ అబ్సల్యూట్లీ నో రైట్ టు లివ్ ఎట్ ఎ స్టాండర్డ్ హైయర్ దెన్ ద పర్సన్ ఫ్రమ్ హూమ్ యూ టేక్ మనీ.
నీవు డబ్బు తీసుకునే వ్యక్తి కంటే ఉన్నతమైన ప్రమాణాల్లో జీవించే హక్కు నీకు లేదు.
అబ్సల్యూట్లీ అన్క్రిస్టియన్.
అది పూర్తిగా క్రైస్తవ విరుద్ధం.
జీసస్ వుడ్ నెవర్ హావ్ డన్ ఇట్.
యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చేసి ఉండేవారు కాదు.
బట్ దిస్ ఇస్ వాట్ మెనీ క్రిస్టియన్ పాస్టర్స్ అండ్ ప్రీచర్స్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ డూయింగ్.
కానీ లోకంలో అనేక మంది క్రైస్తవ నాయకులు, పాస్టర్లు అదే చేస్తున్నారు.
When I rebuked and corrected many people for this, they defend themselves.
దీని కొరకు నేను ప్రజలను గద్దించి సరిచేసినప్పుడు వారిని వారు సమర్థించుకుంటారు.
They find some justification from here and there.
ఇక్కడ నుండి అక్కడ నుండి ఏదో విధంగా సమర్థించుకుంటారు.
Elijah took food from a widow.
ఏలియా బేద విధవరాల దగ్గర నుండి తీసుకున్నాడు.
Elijah gave her మోర్ దెన్ 1,000 టైమ్స్ బ్యాక్ వాట్ షీ గేవ్ హిమ్.
కానీ ఆమె ఏలియాకు ఎంత ఇచ్చిందో దానికంటే వేల రెట్లు ఎక్కువ ఇచ్చాడు.
He didn't just tell her the Lord will bless you like many preachers say today.
ఇనాడు అనేక మంది బోధకులు చెప్పేటట్లు దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడని ఆయన చెప్పలేదు.
He himself gave hundreds of meals back to her and she gave one meal to him.
ఆయనకు ఒక్కసారి భోజనం పెడితే వందల భోజనాలు ఆయన తిరిగి ఇచ్చేశాడు.
One rich couple blessed Elisha by giving him a place to stay in their house.
ఒక ధనవంతులైన దంపతులు ఎలీషాకు ఉండటానికి స్థలం ఇచ్చినప్పుడు
He blessed them by raising their son from the dead.
తన కుమారుణ్ణి మృతుల్లో నుండి బ్రతికించి సహాయం చేశాడు వారికి.
They are not like today's preachers who just collect the money and go away and say God will bless you.
వాళ్ళు ఈనాటి బోధకుల వలె డబ్బులు పోగు చేసుకుని వెళ్లి దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు అని వెళ్లిపోలేదు.
They don't even know these people. They don't even find out whether God has blessed them.
వీరిని దేవుడు ఆశీర్దించాడా లేదా అని కూడా వాళ్ళు కనుక్కోరు.
You are listening to me. Don't be fooled by these deceivers.
మీరు నా మాటలు వింటున్నారు. ఈ మోసగాళ్ల నుండి మీరు మోసపోవద్దు.
This is what is happening today. That's why God's grace departs from them, even if they have a gift to preach.
ఈనాడు అదే జరుగుతుంది. వారు బోధించడానికి వరం కలిగి ఉన్నా కూడా దేవుని యొక్క కృప వారి యద్ద నుండి తొలగిపోతుంది.
I'm not preaching what I'm not practiced.
నేను అనుసరించిన దాన్ని నేను బోధించట్లేదు.
I left my job to serve the Lord 40 years ago.
నేను దేవుణ్ణి సేవించడానికి 40 సంవత్సరాల క్రితం నా ఉద్యోగమును విడిచిపెట్టాను.
40 years I've never taken money from someone who's poorer than me.
ఈ 40 సంవత్సరాలు కూడా నాకంటే బేదవారి దగ్గర నుండి నేనేమీ తీసుకోలేదు.
To support myself. I don't believe it's right.
నన్ను నేనే పోషించుకున్నాను. అది ఒక హక్కు అని నేను నమ్మను.
Poor people have a right to give money for the Lord's work.
బీద ప్రజలు దేవుని యొక్క పని కోసం డబ్బులు ఇచ్చే హక్కు వారికి ఉంది.
If your living standard of living is higher than theirs.
కానీ వారికంటే ఉన్నతమైన ప్రమాణాల్లో నీవు జీవిస్తున్నట్లయితే
that money in the offering box. Don't touch it yourself.
ఆ డబ్బును కానుకలు పెట్టలేవి. దాన్ని నీవు ముట్టుకోవద్దు.
Great tragedy today is Christian workers do not know how to live simply like Jesus and the apostles lived.
ఈనాడు గొప్ప విచారకరమైన విషయం ఏమిటంటే క్రైస్తవ పని వారికి యేసుక్రీస్తు ప్రభువలే అపొస్తలుల వలే సామాన్యంగా ఎలాగు జీవించాలో తెలియదు.
If you honor God like this, he will honor you.
ఈ విధంగా నీవు దేవుణ్ణి గణపరిచినట్లయితే దేవుడు నిన్ను గణపరుస్తాడు.
But I find that most preachers in the world are not serious about such small things.
కానీ నేను కనుగొన్నది ఏమిటంటే ఈ లోకంలోని అనేక మంది బోధకులు అటువంటి చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండరు.
The Lord says, 2:3, I will reward your evil with evil and you won't be able to escape.
2:3 ప్రభు చెప్తున్నాడు, మీరు చేసిన కీడుకు నేను కీడు చేయుచున్నాను, మీరు తప్పించుకోలేనంతగా నేను చేస్తున్నాను.
But the people said, oh, don't say such things. Verse 6.
కానీ ప్రజలు చెప్తున్నారు, మీరు అటువంటి మాటలు మాట్లాడవద్దు. 6వచనము,
oh, nothing like that will happen to us.
ఓ, అలాంటివేమి మాకు జరగవు.
We are all right.
మేము బాగానే ఉన్నాం.
But the Lord, Micah said to them in verse 7, saying the Lord will have patience with your behavior.
7వచనములో మీకా చెప్తున్నాడు వారితో, మీ ప్రవర్తన బట్టి దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? 7వచనము,
to steal the shirts from the back, verse 8, of those who trust you.
మిమ్మల్ని నమ్మిన వారి పై వస్త్రములు మీరు లాక్కుంటూ ఉంటారు.
You evict women from their homes.
స్త్రీలను మీరు ఇళ్లలో నుండి వెళ్లగొడతారు.
అండ్ యూ రాబ్ ద చిల్డ్రన్ ఆఫ్ దేర్ రైట్స్.
వారి బిడ్డల యొద్ద నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూ లేకుండా మీరు ఎత్తుకుని పోతారు.
ఫిల్ ద ల్యాండ్ విత్ సిన్.
మీరు దేశమును పాపంతో నింపారు.
అండ్ ఇఫ్ ఎ ప్రాఫెట్ ఫుల్ ఆఫ్ లైస్ కమ్స్ టు యూ.
అబద్ధము చెప్పుచూ ఒక ప్రవక్త మీ దగ్గరకు వచ్చిన ఎడల,
ఐల్ ప్రీచ్ టు యూ అబౌట్ వైన్ అండ్ డ్రింక్, దట్స్ ద టైప్ ఆఫ్ ప్రాఫెట్ యూ వాంట్ టు లిసన్ టు.
ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసం చేయదునని అతడు చెప్పిన ఎడల అటువంటి ప్రవక్తనే మీరు కోరుకుంటారు.
Throughout history, in Old Testament and New Testament.
చరిత్ర అంతట్లో కూడా పాత నిబంధనలో మరియు క్రొత్త నిబంధనలో.
2,000 years of church history in every nation.
మరియు ప్రతి దేశంలోని 2,000 సంవత్సరాల సంఘ చరిత్రలో.
It has always been true, Israelites and of Christians.
ఇది ఎల్లప్పుడూ కూడా సత్యమే ఇస్రాయేళ్లకు మరియు క్రైస్తవులకు కూడా.
Always prefer to listen to false prophets who tickle their ears.
వారి చెవులకు గిలిగింతలు పెట్టించే అబద్ధ ప్రవక్తలు చెప్పేదాన్ని వినటానికి వారు ఇష్టపడతారు.
And they will say things to make them happy.
మరియు వారిని సంతోషపరచుటకు వీరు ఆ సంగతులను చెప్తూ ఉంటారు.
Even among God's people. So then don't care to listen to God's true prophet.
దేవుని ప్రజల మధ్యలో కూడా దేవుని యొక్క నిజమైన ప్రవక్త చెప్పేదాన్ని వినటానికి వారు శ్రద్ధ కలిగి ఉండరు.
I want to say to you, if you want to be a servant of God,
నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు ఒక దైవ సేవకుడు అవ్వాలనుకుంటే
never be popular and you'll never be able to make money, that I can tell you.
మీరెప్పుడూ కూడా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోలేరు, మరియు మీరెప్పుడూ కూడా డబ్బును సంపాదించుకోలేరు. అది మీకు చెప్తున్నాను.
ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ లార్డ్ సెడ్ లైక్ హి సేస్ టుడే,
ఇవన్నీ ఉన్నా కూడా ప్రభు చెప్తున్నాడు ఈనాడు చెప్తున్నట్లుగానే,
వర్స్ 12, ఐ విల్ స్టిల్ గ్యాదర్ అండ్ రన్, దేర్ విల్ బి ఎ ఫ్యూ పీపుల్ ఆల్వేస్.
12వ వచనము, తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయదును, శేషించిన వారిని తప్పక సమకూర్చుదును.
ఈవెన్ దో మోస్ట్ ఆఫ్ క్రిస్టియనిటీ ఇస్ ఇన్ ఎ బ్యాక్స్లైడెన్ కండిషన్,
దాదాపు క్రైస్తవత్వం అంతా కూడా వెనక్కు దిగజారిపోయిన స్థితిలో ఉన్నా కూడా,
దేర్ ఇస్ ఎ రెమినెంట్ ఆఫ్ గాడ్ ఫియరింగ్ పీపుల్ ఆన్ ది ఎర్త్,
కానీ ఈ భూమి మీద దేవునికి భయపడే శేషించిన ప్రజలు ఉన్నారు.
హు ఆర్ సీకింగ్ ఫర్ గాడ్ అండ్ హు ఆర్ లీవింగ్ దిస్ బాబిలోనియన్ సిస్టమ్,
వారు దేవుణ్ణే వెతుకుతూ ఈ బబులోని యొక్క పద్ధతులను విడిచిపెట్టారు.
దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ వన్ డినామినేషన్,
కేవలం ఒక శాఖలో వాళ్ళు ఉండరు.
యు మే నాట్ ఫైండ్ దెం ఆల్ ఇన్ వన్ చర్చ్,
వారందరినీ నీవు ఒక సంఘంలో కనుగొనలేకపోవచ్చు.
దే మే బి ఇన్ డిఫరెంట్ చర్చెస్,
వాళ్ళు వేర్వేరు సంఘాల్లో ఉండొచ్చు.
ఇన్ వన్ టౌన్ దే మే బి ఎ వెరీ గుడ్ చర్చ్,
ఒక పట్టణంలో ఎంతో మంచి సంఘం ఉండొచ్చు.
ఇన్ వన్ టౌన్ బట్ ద బ్రాంచ్ ఆఫ్ దట్ చర్చ్ ఇన్ అనదర్ టౌన్ మే నాట్ బి ఎ గుడ్ చర్చ్,
అది కేవలం ఆ పట్టణంలోనే, మరియు అదే సంఘమునకు సంబంధించిన శాఖ మరొక పట్టణంలో మంచిగా ఉండకపోవచ్చు.
దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ఎ రెమినెంట్ డినామినేషన్,
శేషించిన శాఖ అనేది లేదు ఈనాడు.
ఓన్లీ రెమినెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్,
కేవలం శేషించిన ప్రజలు మాత్రమే ఉన్నారు.
Wherever you go, you must ask yourself, not which is the branch of my home church.
కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్లే సంఘం యొక్క శాఖ ఎక్కడ ఉంది అని కాదు.
Say, Lord, where are you gathering with your people in this town?
ప్రభువా, నీ ప్రజలతో ఈ పట్టణంలో నీవెక్కడ కూడుకుంటున్నావు అని అడుగు.
Don't have a loyalty to a denomination that leads you to a dead church.
ఏదో ఒక ప్రత్యేకమైన శాఖ మీద ఉన్న అభిమానంతో ఒక మృతమైన సంఘమునకు వెళ్ళవద్దు.
Now I want to read to you chapter 3 now. It's very interesting, the first 5 verses.
ఇప్పుడు 3వ అధ్యాయమును మీ కొరకు నేను చదువుతాను. మొదటి 5 వచనాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.
The New Living Translation, it reads like this.
New Living Bible తర్జుమా ఈ విధంగా ఉంది.
You leaders of Israel, you are supposed to know right from wrong.
ఇశ్రాయేలీల అధిపతులారా, న్యాయం ఎరిగిండుట మీకు ధర్మమే కదా.
యు నో ఇట్, యు సే దట్ యు నో ఇట్,
మీకు తెలుసు, మీకు తెలుసు అని మీరు చెప్తారు.
అండ్ బట్ యు ఆర్ ద వన్స్ హూ హేట్ ద గుడ్ అండ్ లవ్ ద ఈవిల్.
అయినను మీరు మేలును అసహించుకుని కీడు చేయటను ఇష్టపడతారు.
యు స్కిన్ మై పీపుల్ అండ్ స్ట్రిప్ దెం కంప్లీట్లీ ఆఫ్ వాట్ దే హావ్.
మీరు నా జనుల చర్మము ఓడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుతుందరు.
You devour them and flog them and break their bones and chop them up like meat for the cooking pot.
నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును వలిచి వారి ఎముకలను విరచి ఒకడు కుండలో వేయి మాంసమును ముక్కలు చేయనట్టు బాణలో వేయి మాంసముగా వారిని తుత్తునీయులుగా పగలగొట్టి ఉన్నారు.
Then when you are in trouble, you plead to the Lord for help.
మీరు ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యెహోవాకు మొరపెడతారు సహాయం కోసం.
You think God will listen to you? Just turn the other way.
దేవుడు మీ ప్రార్థన వింటాడని మీరు అనుకుంటున్నారా? దేవుడు మీకు విరోధంగా తిరుగుతాడు.
యూ ఫాల్స్ ప్రాఫిట్స్,
ఓ అబద్ధ ప్రవక్తలారా.
యు లీడ్ గాడ్స్ పీపుల్ అస్ట్రే,
దేవుని ప్రజలను నాశనమునకు మీరు నడిపిస్తున్నారు.
ప్రీచ్ నైస్ మెసేజెస్ టు దోస్ హూ గివ్ యూ ఫుడ్,
మీకు ఆహారం పెట్టే వారి కోసం సమాధానమని మంచి సందేశమును ప్రకటిస్తున్నారు.
దోస్ హూ డోంట్ పే యూ, యూ థ్రెటన్ దెం.
ఎవరైతే మీకు ఆహారం పెట్టరో వారి మీద యుద్ధమును ప్రకటిస్తున్నారు, భయపెడుతున్నారు.
దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ సేయింగ్ టు యూ ఫాల్స్ ప్రాఫిట్స్,
అబద్ధ ప్రవక్తలారా, దేవుడు ఇది చెప్తున్నాడు మీతో.
ద నైట్ విల్ సరౌండ్ యూ, డార్క్నెస్ విల్ కవర్ యూ, అండ్ యుల్ నెవర్ హియర్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్.
మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును, సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును.
ద సన్ విల్ గో డౌన్ ఆన్ యూ అండ్ యువర్ డే విల్ ఎండ్.
ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనపడకుండా అస్తమించును, పగలు చీకటి పడును.
అండ్ దెన్ యుల్ హావ్ టు అడ్మిట్ దట్ యువర్ మెసేజెస్ నెవర్ కేమ్ ఫ్రమ్ గాడ్.
అప్పుడు ఈ ప్రవక్తలు దేవుని యొద్ద నుండి రాలేదని మీరు గుర్తెరుగుతారు.
2600 years ago, Micah's time, just loved those who gave them large gifts.
2600 సంవత్సరాల క్రితం మీకా సమయంలో ఎవరైతే వారికి పెద్ద బహుమానాలు ఇచ్చారో వారిని ఆ ప్రవక్తలు ప్రేమించారు.
Prophesied comforting messages to them.
మరియు వారికి అనుకూలమైన సందేశములు చెప్తూ ప్రవచించారు.
The same thing is happening today. The abundance of false prophets.
ఈనాడు కూడా అదే జరుగుతుంది, అబద్ధపు ప్రవక్తల సమృద్ధితో.
Poor brother could not invite one of these prophets for a rich meal to his house.
ఒక బీద సహోదరుడు ఇటువంటి ప్రవక్తను తన ఇంట్లోనికి గొప్ప భోజనానికి పిలవలేనప్పుడు వారు కేవలం అతన్ని తృణీకరించి భయపెడతారు. వారు దైవ సేవకులని మీరు అనుకుంటున్నారా? లేదు. మేకా సమయంలో ఉన్న అబద్ద ప్రవక్తల వలె ఉన్నారు వాళ్ళు.
They claim to see visions of God, chapter 3, verse 5 to 7.
వారు దేవుని యొద్ద నుండి దర్శనములు పొందుతున్నామని చెప్తారు. 3:5-7 వచనాలు.
Talk about visions.
వాళ్ళు దర్శనముల గురించి మాట్లాడతారు.
It's all a deception.
అదంతా కూడా మోసము.
But Micah says, I'm different. Verse 8.
కానీ మేకా చెప్తున్నాడు, నేను దానికి వేరుగా ఉన్నాను. 8వ వచనం.
I am filled with the spirit of the Lord and with boldness and courage I make known to Jacob his rebellious acts and his sin to Israel.
నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడిన వాడినై ఉన్నాను.
That may sound like boasting.
అదేదో గర్విస్తున్నట్లు మనకు అనిపిస్తుంది.
Not boasting. Micah was just saying, I'm different from these other preachers.
అది గర్వించడం కాదు. మీకా చెప్తున్నాడు, ఇతర బోధకుల కంటే నేను వేరుగా ఉన్నానని.
As servants of God, we need to say that.
దైవ సేవకులుగా మనం దాన్ని చెప్పాలి.
Paul also said that in 2 Corinthians 11.
2 Corinthians 11లో పౌలు కూడా ఆ విధంగా చెప్పాడు.
He says, I didn't charge you anything when I preached the gospel to you.
నేను మీకు సువార్త ప్రకటిస్తూ మీ వద్ద నుండి నేనేమీ తీసుకోవట్లేదు.
Because I wanted to show that I'm different from the other preachers who preach to you.
ఎందుకు? ఎందుకంటే మీకు బోధించే ఇతర బోధకుల కంటే నేను వేరుగా ఉన్నానని చూపించుకోవటానికి.
Paul did not serve God for money.
పౌలు డబ్బు కోసం దేవుణ్ణి సేవించలేదు.
Micah had a lot to say to these preachers who served for money in chapter 3.
డబ్బు కోసం సేవించే ఈ బోధకులకు 3వ అధ్యాయంలో మీకా చాలా చెప్తున్నాడు.
See, for example, in verses 9 to 12, listen to me, you leaders of Israel.
ఉదాహరణకు 9 నుండి 12 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీల అధిపతులారా వినండి.
Take bribes. What is bribes?
లంచం పుచ్చుకుంటూ ఉన్నారు మీరు. లంచం అంటే ఏమిటి?
You get money in order to preach a comforting message to a person. That's a bribe.
ఒక వ్యక్తి అద్ద నుండి డబ్బులు తీసుకుని ఆ వ్యక్తికి అనుకూలంగా మీరు సందేశం ఇస్తూ ఉంటారు, అదే లంచము.
And you preach and prophets, you won't preach or prophesy until you're paid.
మీరు ఒక బోధించువాడైతే, ఒక ప్రవక్త అయితే, మీకు డబ్బులు ఇచ్చేదాకా మీరు ప్రవచించరు.
You keep preaching, everything is okay, the Lord is here among us, no harm can come.
పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, దేవుడు మన మధ్య ఉన్నాడు, మనకి ఎటువంటి హాని కలగదు అని బోధిస్తూ ఉంటారు.
Why did the Old Testament prophets like Micah speak so much about the corruption of the preachers in those days?
ఆ రోజుల్లో బోధకుల్లో ఉన్న అవినీతి గురించి ఎందుకు మీకా ఆ విధంగా చెప్తున్నాడు?
That was what was destroying God's people.
ఎందుకంటే అదే దేవుని యొక్క ప్రజలను నాశనం చేస్తుంది.
People wonder why I speak so much about the corruption of preachers in this time.
ఈ రోజుల్లో కూడా బోధకుల్లో ఉన్న అవినీతి గురించి ఎందుకు నేను అంతగా మాట్లాడుతున్నానని అనేక మంది ఆశ్చర్యపోతుంటారు.
Same reason why those prophets said it in their time.
ఆ ప్రవక్తలు వారి యొక్క దినాల్లో ఎందుకు చెప్పారో నేను కూడా అదే కారణాన్ని బట్టి ఇప్పుడు చెప్తున్నాను.
Those prophets said they are depending on the Lord.
మేము దేవుని మీద ఆధారపడుతున్నామని ఆ వద్ద ప్రవక్తలు చెప్తున్నారు.
They were not depending on the Lord. They were depending on the rich people.
వారు ప్రభు మీద ఆధారపడట్లేదు, వారు ధనవంతుల మీద ఆధారపడుతున్నారు.
To get a salary, we got to be careful.
వారి దగ్గర నుండి జీతం పొందడానికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి.
Then chapter 4 onwards, Micah speaks about the coming kingdom of Christ.
4వ అధ్యాయం నుండి కూడా మీకా క్రీస్తు యొక్క రాబో రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు.
Here he preaches about the future.
ఇక్కడ ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు.
He first prophesied the Babylonian captivity in verse 10.
ఆయన మొదట 10వ వచనంలో బబులోనుకు చెరపట్టబడి పోవుట గురించి చెప్తున్నాడు.
He says, like a woman in childbirth, go to Babylon.
సియోను కుమారి, ప్రమాతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించుము, నీవు పట్టణం విడిచి బయట వాసము చేతువు బబులోను పురమునకు నీవు వెళ్ళుదువు.
I will rescue you, he says, and deliver you from the grip of your enemies.
అక్కడనే నీవు రక్షణ నందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును.
Micah said this 100 years before it actually happened.
ఇది జరగకముందే 100 సంవత్సరాల క్రితమే మీకా చెప్పాడు.
At a time when Babylon was an unknown little country.
ఆ సమయంలో బబులోను తెలియబడని చాలా చిన్న దేశము.
That's how we know it's a real prophecy from God.
ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు ఇది నిజముగా దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రవచనమని.
Then chapter 5 verse 1 is like a dual prophecy.
ఆ తర్వాత 5వ అధ్యాయం 1వ వచనము ఇది 2 విధాల ప్రవచనముగా ఉంది.
First about Zedekiah, the last king of Judah, who will be smitten on the cheek when he is taken to Babylon.
మొట్టమొదట యూదా చివరి రాజైన సిద్కియా బబులోనుకి కొనిపోబడినప్పుడు తన చెంప మీద కొట్టబడ్డాడు.
Secondly, about the real ruler of Israel, Jesus, who will also be smitten on the cheek.
Rendavudiga Israel yokka nijamaina adhipati aina Yesu Kristu Prabhu kuda champa meeda kottabaddadu.
That ruler, verse 2, will be born in Bethlehem.
Aa adhipati Bethlehem lo puttadu.
After Zedekiah was taken to Babylon,
Sidkiya బబులోనికి కొనుపోబడిన తర్వాత
దేర్ వర్ నో కింగ్స్ ఇన్ జూడా ఫర్ 500 ఇయర్స్.
500 సంవత్సరాలు యూదాలో రాజులు లేరు.
ద నెక్స్ట్ కింగ్ వాస్ జీసస్ బోర్న్ ఇన్ బెత్లెహేమ్.
ఆ తర్వాత రాజు యేసుక్రీస్తు ప్రభువే బెత్లెహేమ్ లో పుట్టాడు.
అండ్ దట్స్ ద వర్స్ విచ్ ద ప్రీస్ట్ టోల్డ్ హెరోద్ వెన్ ద వైస్ మెన్ వర్ ఆస్కింగ్ వేర్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద జూస్ బోర్న్.
యూదుల రాజు ఎక్కడ పుట్టాడని జ్ఞానులు హెరోదును అడిగినప్పుడు హెరోదుకు యాజకులు ఈ వచనాన్నే చూపిస్తారు.
ఇట్స్ ఎ లవ్లీ వర్స్ హియర్ ఇన్ వర్స్ 7 టు 9.
ఇక్కడ 7 నుండి 9 వచనాలు ఎంతో అద్భుతమైన వచనాలు.
రెమ్నెంట్ ఆఫ్ జేకబ్ షుడ్ బి లైక్ డ్యూ ఫ్రమ్ ద లార్డ్.
యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలె ఉంటారు.
షవర్స్ ఆన్ వెజిటేషన్.
గడ్డి మీద పడు వర్షం వలె ఉంటారు.
దట్స్ హౌ వి షుడ్ బి అమంగ్ ద వరల్డ్లీ పీపుల్. సంథింగ్ బ్రింగింగ్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ గాడ్ టు దెం.
లోకస్తుల మధ్య కూడా మనం అదే విధంగా ఉండాలి. దేవుని యొక్క తాజాదనమును వారికి చూపించాలి.
చాప్టర్ 6 వి రీడ్ అబౌట్ ద కంట్రోవర్సీ గాడ్ హ్యాస్ విత్ హిస్ పీపుల్.
ఆరో అధ్యాయంలో దేవుడు తన ప్రజలకు విరోధంగా ఉన్న విషయాల గురించి మనం చూస్తాం.
ఎ కోర్ట్ సీన్ వేర్ గాడ్ సేస్ దిస్ ఇస్ మై కంప్లైంట్.
ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఇది నా ఫిర్యాదు.
హి సేస్ ఇట్ యువర్ కేస్ అగైన్స్ట్ మీ.
మీకు విరోధంగా నాకు ఒక వ్యాజ్యం ఉందని ప్రభు చెప్తున్నాడు.
మౌంటైన్స్ అండ్ హిల్స్ లిసన్ టు యువర్ కంప్లైంట్.
పర్వతములారా కొండలారా నా వాద్యమును వినండి.
వాట్ హావ్ ఐ డన్ టు యు? ఐ బ్రాట్ యు అవుట్ ఆఫ్ ఈజిప్ట్.
నేను మీకేం చేశాను? మిమ్మల్ని ఐగుప్తులో నుండి తీసుకువచ్చాను.
నేమ్డ్ యు.
నేను మిమ్మల్ని విమోచించాను.
వై హావ్ యు టర్న్డ్ అవే ఫ్రమ్ మీ?
మరి మీరు ఎందుకు నా ఎదురు నుండి తొలగిపోయారు?
వాట్ హావ్ ఐ రిక్వైర్డ్ ఫ్రమ్ యు?
మీ ఎదురు నుండి నాకేం కావాలి?
ఇట్స్ ఎ లవ్లీ వర్స్, వర్స్ 8.
8వ వచనం ఎంతో అద్భుతమైన వచనం.
వాట్ డస్ ద లార్డ్ రిక్వైర్ ఆఫ్ యు? 3 థింగ్స్.
ప్రభువుకు కావాల్సినది ఏమిటి? 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ.
A very lovely verse that you must always remember.
Janta adbhutamaina vachanamu manam ellappudu gurtunchukovali.
First of all, do justice. Do what is right in every situation.
Mattamadatiga nyayamuga nadchukovali. Prati paristhitullo kuda edi nyayamo danni cheyi.
Never show partiality.
Eppudu pakshapatham choopavaddu.
Secondly, love mercy.
Rendavadiga kanikramunu preminchu.
Rejoice in forgiving others.
Vere varini kshaminchutalo santoshinchu.
Doing good to them.
వారికి మంచి చేసే విషయంలో సంతోషించు. ప్రతి ఒక్కరిని కూడా కనికరంతో చూడు. ఎవరి మీద కఠినంగా ఉండవద్దు.
యు ఆల్సో మేడ్ మిస్టేక్స్, బి మర్సిఫుల్ టు దెం.
మనం కూడా తప్పులు చేస్తాం కాబట్టి వారి ఏళ్ల కూడా కనికరం చూపండి.
అండ్ ఆల్సో మేక్ అలవెన్స్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ దే మే నాట్ హావ్ లైట్ ఆన్ వాట్ దే ఆర్ డూయింగ్.
కాబట్టి వారు ఏమి చేస్తున్నారో వారికి వెలుగు లేని పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు వారిని అనుమతించండి.
If you are merciful like this, God will be merciful to you.
మీరు ఈ విధంగా కనికరం కలిగి ఉన్నట్లయితే దేవుడు కూడా మీ ఏళ్ల కనికరం కలిగి ఉంటాడు.
And third, this is the secret of everything. Walk humbly with your God.
మూడవది ఇదే అన్నింటికి రహస్యము. దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించు.
Humble attitude will bring the grace of God to you.
దీనత్వపు వైఖరి దేవుని యొక్క కృపను నీ యొద్దకు తీసుకుని వస్తుంది.
To walk humility means to recognize without Christ you can do nothing.
దీన మనసు కలిగి నడవటం అంటే క్రీస్తు లేకుండా నేనేమీ చేయలేనని గుర్తించటం.
యు ఆర్ నోబడి.
నీవు వట్టివాడివని నీవు గుర్తించటం.
ఈవెన్ దో గాడ్ వాల్యూస్ యు, యు డోంట్ యువర్ సెల్ఫ్ థింక్ యువర్ సంబడి గ్రేట్.
దేవుడు నీకు విలువిచ్చినా కూడా నీ అంతట నీవే నీవు గొప్పవాడివని నీవు అనుకోకూడదు.
సీ ఇన్ వర్స్ 6 అండ్ 7 హి స్పీక్స్ అబౌట్ రిలీజియస్ రిచువల్స్.
6 7 వచనముల్లో ఆయన మత సంబంధమైన పండుగల గురించి చెప్తున్నాడు.
వర్స్ 8 హి స్పీక్స్ అబౌట్ this attitude that I spoke of.
8వ వచనములో నేను ఇప్పుడు మాట్లాడిన వైఖరి గురించి చెప్తూ ఉన్నాడు.
Two different types of religions.
ఇవి రెండు వేర్వేరు మతాలు.
One majors on rituals and rams and rivers of oil and all.
ఒకటేమో పండుగల మీద, గొర్రెల మీద, వేలాది నదులంతా విస్తారమైన తైలముల మీద నొక్కి చెప్తుంది.
Other majors on walking with God.
రెండోదేమో దేవునితో నడవటం గురించి నొక్కి చెప్తుంది.
Doing good to others.
వేరే వాళ్లకు మేలు చేయటం గురించి చెప్తుంది.
Then in verses 9 to 14, Micah prophesies against the businessmen who are cheating others.
ఆ తర్వాత 9 నుండి 14 వచనాల్లో మీకా ఇతరులను మోసం చేసే వ్యాపారస్తుల గురించి చెప్తున్నాడు.
He says your home is full of treasures you got by cheating.
మీరు మోసం చేయటం ద్వారా సంపాదించిన ధనంతో మీ ఇళ్ళు నిండి ఉన్నాయి.
You have told so many lies that you can't even speak the truth now.
మీరు ఎన్నో అబద్దాలు ఆడారు, కనీసం ఇప్పుడు నిజం కూడా మీరు మాట్లాడలేరు.
You try to save your money but it'll all come to nothing finally.
మీ డబ్బునంతా మీరు దాచిపెట్టుకోవాలనుకున్నారు కానీ చివరకు ఏమీ మిగలదు.
If you are rich, wants to know how you made your money.
ఒకవేళ నువ్వు ధనవంతుడు అయితే ఆ డబ్బు నీకు ఎలా వచ్చిందో నిన్ను ప్రశ్నించుకో.
Cheat somebody to get it?
దాన్ని సంపాదించడానికి నీవు ఎవరినైనా మోసం చేసావా?
God says here it's so hard nowadays, chapter 7 verse 4, to find an honest man.
ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఒక యథార్థవంతుణ్ణి కనుగొనటం ఎంతో కష్టం. 7వ అధ్యాయం 4వ వచనం.
Godly people have perished from the land.
భక్తులు దేశంలో లేకుండా పోయారు.
The judge takes bribes.
న్యాయాధిపతులు లంచం పుచ్చుకుంటున్నారు.
And the rich man pays the judge, trouble somebody else.
ఇతరులకు వల వేయటానికి ధనవంతుడు న్యాయాధిపతికి లంచం ఇస్తున్నాడు.
This is the type of thing happening even today.
ఈనాడు కూడా ఇవే జరుగుతున్నాయి.
Godly men are rare to find everywhere.
ప్రతి చోట కూడా ఒక దైవ భక్తి పరుణ్ణి కనుగొనటం ఎంతో కష్టంగా ఉంది.
ఆరో వచనము,
యేసుక్రీస్తు ప్రభువారు ఈ వచనమును ఎత్తి చూపించారు.
ఇన్ రిలేషన్ టు డిసైపుల్షిప్,
శిష్యత్వమునకు సంబంధించి.
యు నో జీసస్ సెడ్ ఐ డిడ్ కమ్ టు బ్రింగ్ పీస్ బట్ అ సోర్డ్,
నేను సమాధానమును కలుగు చేయుటకు రాలేదు కానీ ఖడ్గం వేయుటకు మాత్రం వచ్చానని చెప్పారు.
అండ్ daughter-in-law is against mother-in-law, and daughter is against mother, and son is against father.
Kumarudu tandri medaki, kumarte talli medaki, kodalu atta medaki lestaru.
And a man's enemies are from his own family.
Evari intu varu varike virodhulu avtaru.
Here in Micah 7:6,
ikkada 6th vachanamlo Micah cheppadu.
When you read it here, it doesn't look as about a verse of discipleship at all.
Manam dinni chadivinappudu idi shishyatvaniki sambandhinchina vachanam ani manaku anipeyadu.
Some of these things these Old Testament prophesied had a double meaning.
పాతనే బంధంలోని ప్రవక్తలు ప్రవచించిన కొన్ని వచనాలకు రెండు అర్థాలుంటాయి.
And here's a wonderful word we can speak to Satan, verse 7 and 8.
మనము అపవాదితో మాట్లాడటానికి ఇక్కడ 7, 8 వచనాలు ఎంతో అద్భుతమైన వచనాలు.
I will watch expectantly for the Lord.
నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందను.
He will hear me. Don't rejoice against me, my enemy.
నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువా నా మీద అతిశయించవద్దు.
The Lord may punish me.
ప్రభు నన్ను శిక్షించినను.
And I may dwell in darkness, but the Lord will be a light to me.
నేను అంధకారమందు కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా ఉండును.
And God will bring me out of my darkness into the light.
ఆయన నన్ను అంధకారములో నుండి వెలుగులోనికి రప్పించును.
I will see his goodness. He will plead my cause.
ఆయన మంచితనము నేను చూచెదను, ఆయన నా పక్షమున వ్యాజ్యమాడును.
And I will see his righteousness.
ఆయన నీతిని నేను చూచెదను.
My enemy will see. Shame will cover my enemy.
నా శత్రువు దాన్ని చూచును, అది అవమానమునందును.
The one who said, where is that God of yours?
నీ దేవుడైన యెహోవా ఎక్కడా అని నన్ను అడిగినవాడు.
And my enemy will be trampled under my feet.
నా శత్రువు నా పాదముల క్రింద త్రొక్కబడును.
Those are good words for us to say to the devil.
మనం అపవాదితో చెప్పడానికి ఇది ఎంతో మంచి వచనము.
Finally, Micah concludes his prophecy with verse 18. Who is a God like you who pardons iniquity?
అతిక్రమముల విషయమై క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా అని అడుగుతూ 18వ వచనంలో మీకు ముగిస్తున్నాడు.
Your eyes to our sins.
మా అతిక్రమముల విషయమై మమ్మల్ని క్షమించువాడవు.
Your anger doesn't stay forever.
మరియు మీరు నిరంతరము కోపముంచరు.
You have compassion on us.
మీరు మా ఏళ్ల కనికరం చూపిస్తున్నారు.
Cast our sins into the depth of the sea.
మా పాపములన్నింటినీ సముద్రపు అగాధములో పడవేశారు.
Prophets always had a word of encouragement and hope for God's people after preaching judgment.
Pravaktalu ellappudu kuda devuni prajala koraku prosinche maatlu kaligi untaru varu teerpunu prakatinchin tarvata.
So remember this as we conclude.
Kabatti manam muginche mundu dinni gnyapakam unchukondi.
God is always on your side against the devil.
Devudu apavadiki virodhamga ellappudu nee pakshamane untadu.
Praise the Lord.
Devuniki stotramulu.
God bless you.
Devudu mimmalni divinchunu gaaka.
Amen.
Amen.